ఓం శాంతి. మురళీ డేట్ 12/6/2024. ఈరోజు బాబా చెప్పారు, ఒక్క రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వినిపించండి. ఏ రహస్యము? బాబా సృష్టిపైకొచ్చినప్పుడు ఎవరి శరీరంలోకి వస్తారు అన్న రహస్యం. ఎవరైతే నెంబర్ 1 పూజ్యులుగా ఉన్నారో, మళ్లీ పూజారిగా అయ్యారో, ఎవరైతే ముందు భక్తిని ప్రారంభించారో వారి శరీరంలో బాబా వస్తారు. ఈ రహస్యం అందరికీ చెప్పండి. బాబా మనందరికీ ఏం వారసత్వాన్నిస్తున్నారు? బాబా సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు. ఈ ఖజానాలన్నీ బాబా దగ్గరున్నాయి. బాబా నుండి మనందరికీ 21 జన్మలకు లభిస్తుంది. ఎంత అంటే తింటూ ఉన్నా తరగనంత. బాబా గవ్వల్లాంటి మనల్ని వజ్రంగా తయారు చేస్తున్నారు. బాబా దగ్గర ఖజానాలున్నాయి, మనందరం తీసుకోవాలి. తీసుకోవాలంటే కావాలి యోగ బలం. యోగం చేస్తేనే బాబా దగ్గరున్న ఖజానాలు మనవవుతాయి. యోగం లేకపోతే ఖజానాలు లభించవు. ఉన్నత పదవి పొందాలంటే బాబాననుసరించండి. అంతా బాబా కర్పించి ట్రస్టీగా అయ్యి చూసుకోండి. పూర్తి బలిహారం కండి. మనం తినటం, తాగటం, ధరించటం అన్ని కూడా మధ్యస్థంగా ఉండాలి. చాలా ఉన్నతంగా ఉండద్దు, చాలా కనిష్టంగా ఉండద్దు. బాబా ఏ ఖజానాలు మనకిస్తున్నారో మనం ఇతరులకివ్వాలి. కళ్యాణకారిగా కావాలి. పవిత్రత శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోండి. పవిత్రంగా ఉంటే పూజ్య దేవతలుగా అవుతారు. అంతిమంలో అవుదాము అనుకోకండి. చాలా కాలం నుండి జమా చేసుకున్న శక్తి అంతిమంలో ఉపయోగపడుతుంది. పవిత్రంగా అవ్వటం సామాన్య విషయమేమీ కాదు. బ్రహ్మచారిగా ఉంటారు, పవిత్రంగా అవుతారు. పవిత్రతనే సుఖశాంతులకు జనని. సంకల్పం ద్వారా, భావాల ద్వారా, వాతావరణం ద్వారా, వాచ ద్వారా, సంపర్కం ద్వారా సుఖశాంతులను ఇస్తూ ఉండండి. వారినే మహానాత్మలు అంటారు. ఉన్నతమైన స్థితిలో స్థితయ్యి సర్వ ఆత్మలకు దయాదృష్టిని ఇవ్వండి. ఇవే వైబ్రేషన్లను వ్యాపింపచెయ్యండి. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో, ఎవరైతే నంబర్ 1 పూజ్యునిగా ఉండేవారో, మళ్లీ పూజారిగా అయ్యారో, వారి రథంలోకే బాబా వస్తారు. ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా వివరించి చెప్పండి. ప్రశ్న, బాబా తమ వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇవ్వటానికొచ్చారు? జవాబు, బాబా సుఖము, శాంతి, ప్రేమలకు సాగరుడు. ఈ ఖజానా అంతటినీ వారు మీకు విల్లుగా ఇచ్చేస్తారు. మీకు ఎలా విల్ చేస్తారంటే, దాని ద్వారా 21 జన్మల వరకు మీరు తింటూ ఉన్నా అది ఇక తరగదు. వారు మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తారు. మీరు బాబా ఖజానా అంతటినీ యోగ బలం ద్వారా తీసుకుంటారు. యోగం లేకుండా ఖజానా లభించదు. ఓం శాంతి. శివ భగవాను వాచ, శివభగవానుడైన నిరాకారుణ్ణి అందరూ అంగీకరిస్తారు. నిరాకారుడైన శివుణ్ణే అందరూ పూజిస్తారు. మిగిలిన దేహదారులెవరైతే ఉన్నారో వారికి సాకార రూపముంది. మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది, ఆ తర్వాత మళ్లీ సాకారంగా అవుతుంది, శరీరంలోకి ప్రవేశిస్తుంది, అప్పుడే తన పాత్ర నడుస్తుంది. మూలవతనంలో ఎటువంటి పాత్ర లేదు. ఏ విధంగా పాత్రదారులు ఇంట్లో ఉన్నప్పుడు నాటకం పాత్ర ఉండదో ఇది అంతే. స్టేజ్పైకొచ్చినప్పుడే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తాయి. పాత్రపైనే మొత్తం ఆధారపడి ఉంది. ఆత్మలో ఎటువంటి తేడా లేదు. ఏ విధంగా పిల్లలైన మీ ఆత్మ ఉంటుందో అలాగే వీరి ఆత్మ ఉంది. పరమాత్మైన తండ్రి ఏం చేస్తారు, వారి వృత్తి ఏమిటి అన్నది తెలుసుకోవాలి. కొందరు ప్రెసిడెంట్గా, కొందరు రాజుగా ఉంటారు, అది ఆత్మ వృత్తి కదా. వీరు పవిత్రమైన దేవతలు, కావుననే వీరిని పూజించటం జరుగుతుంది. ఈ చదువును చదివి లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా అయ్యారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అలా ఎవరు తయారు చేశారు? పరమాత్మ చేశారు. ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు. బాబా వచ్చి పిల్లలైన మీకు ఏదైతే చదివిస్తారో అదే చదువు. వారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. ఇది ఎంత సహజమైనది. దీనిని రాజయోగము అని అంటారు. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మనం సతో ప్రధానంగా అయిపోతాము. బాబా సతో ప్రధానమైన వారు వారిని ఎంతగా మహిమ చేస్తారు. భక్తి మార్గంలో ఎన్నో ఫలాలు, పాలు మొదలైనవి వారికి నివేదిస్తారు, కాని ఏమి అర్థం చేసుకోరు. దేవతలను పూజిస్తారు, శివునిపై పాలు పూల అభిషేకం చేస్తారు, కాని ఏమీ తెలియదు. దేవతలు రాజ్యం చేశారు, అచ్చా మరి శివునికి ఎందుకు నివేదిస్తారు? తాను ఏ కర్తవ్యం చేసిన కారణంగా తనను అంతగా ఎందుకు పూజిస్తారు? దేవతలను గురించైతే కొంత తెలుసు, వారు స్వర్గాధిపతులు. వారిని అలా ఎవరు తయారు చేశారు అన్నది కూడా తెలియదు. శివుని పూజను కూడా చేస్తారు, కాని తాను భగవంతుడు అన్నది వారి బుద్ధిలో లేదు. భగవంతుడే వీరిని ఆ విధంగా తయారు చేశారు. ఎంత భక్తి చేస్తారు, అదంతా అజ్ఞానమే. మీరు కూడా శివుని పూజను చేసి ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. వారి వృత్తి ఏమిటి, వారు సుఖాన్ని ఎందుకు ఇస్తారు అన్నది ఏమీ తెలియదు. ఈ దేవతలు సుఖాన్ని ఇస్తారా? రాజు రాణి ప్రజలకు సుఖాన్నిస్తారు, కాని వారిని కూడా ఆ విధంగా తయారు చేసిన వారు శివ బాబానే. బలిహారమంతా వారిదే. వీరు కేవలం రాజ్యం చేస్తారు, ప్రజలు కూడా తయారవుతారు, అంతేకాని వారు ఎవరి కళ్యాణాన్ని చెయ్యరు. చేసినా అల్పకాలికంగానే చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా కూర్చొని చదివిస్తున్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. బాబా తమ పరిచయాన్నిస్తారు. మీరు నా లింగాన్ని పూజించేవారు, దానిని పరమ ఆత్మ అని అనేవారు. పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది. కాని వారేం చేస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. కేవలం వారు సర్వవ్యాపి నామరూపాల కతితుడు అని అనేస్తారు. మళ్లీ అలా అంటూ వారిపై పాలు మొదలైనవి అభిషేకించటం బాగుండదు. ఆకారం ఉంది కాబట్టే వారిపై అభిషేకాలు చేస్తారు కదా. మరి అలాంటప్పుడు వారిని నిరాకారుడు అని అనలేరు కదా అని మీతో మనుష్యులు ఎంతో వాదిస్తారు. బాబా ముందుకొచ్చినా కూడా వారు వాదనే చేస్తారు, వ్యర్థంగా తల పాడు చేస్తారు. దానివల్ల లాభమేమీ లేదు. ఇది అర్థం చేయించటం పిల్లలైన మీ పని. బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేశారో పిల్లలైన మీకు తెలుసు. ఇది చదువు. బాబా టీచర్గా అయ్యి చదివిస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. దేవీ దేవతలు సత్యుగంలో ఉండేవారే కాని కలియుగంలో ఉండరు. పవిత్రంగా ఉండగలిగేందుకు అసలు అక్కడ రామరాజ్యమే లేదు. దేవీ దేవతలు ఉండేవారు మళ్లీ వాళ్లు వామ మార్గంలోకి వెళ్లిపోతారు. చిత్రాలు ఏవైతే చూపించారో ఆ విధంగా ఉండరు. జగన్నాథ మందిరంలో నల్లని చిత్రాలు ఉండటం మీరు చూస్తారు. మాయను జయించి జగత్తును జయించిన వారిగా అవ్వండి అని బాబా అంటారు. దానితో వారు జగన్నాథుడు అన్న పేరును పెట్టేశారు. పైన అన్ని అశుద్ధమైన చిత్రాలను చూపించారు. దేవతలు వికారి మార్గంలోకి వెళ్లటంతో నల్లగా అయిపోయారు. వారి పూజను కూడా చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు పూజ్యులుగా ఉండేవారో మనుషులకు ఏమీ తెలియదు. 84 జన్మల లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యులుగా సతోప్రధానంగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా పూజారులుగా అయిపోతారు. రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలను చూపిస్తారు. దాని అర్థమేంటో తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. జ్ఞానచితిపై కూర్చొని మీరు తెల్లగా అవుతారు. మళ్లీ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్లి వికారులుగా అయిపోయాక మళ్లీ వారికి దేవతలు అన్న పేరుని పెట్టారు. వామ మార్గంలోకి వెళ్లటంతో నల్లగా అయిపోయారు. ఈ గుర్తులను చూపించారు. కృష్ణుణ్ణి నల్లగా, రాముణ్ణి నల్లగా, శివుడిని కూడా నల్లగా చూపిస్తారు. శివబాబా ఎప్పుడూ నల్లగా అవ్వరు అని మీకు తెలుసు. వారు వజ్రం వంటి వారు. వారు మిమ్మల్ని కూడా వజ్రతుల్యంగా తయారు చేస్తారు. వారెప్పుడూ నల్లగా అవ్వరు. మరి వారిని నల్లగా ఎందుకు చేసేశారు? ఎవరైనా తాను నల్లగా ఉన్న కారణంగా అతడు కూర్చొని విగ్రహాన్ని కూడా నల్లగా తయారు చేసి ఉంటాడు. నేను ఏదో దోషం చేశాను అని నన్ను నల్లగా తయారు చేశారు. నేను వచ్చేదే అందర్నీ తెల్లగా తయారు చేసేందుకు. నేనెల్లప్పుడూ తెల్లగానే ఉంటాను అని శివ్ బాబా అంటారు. మనుషుల బుద్ధి ఎలా తయారైపోయిందంటే ఇక వారు ఏమీ అర్థం చేసుకోరు. శివ్ బాబా అందరినీ వజ్రతుల్యంగా తయారు చేస్తారు. నేను సదా తెల్లగా ఉండే యాత్రికుడను. నేను ఏం చేసిన కారణంగా నన్ను నల్లగా తయారు చేశారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నత పదవిని పొందేందుకు తెల్లగా అవ్వాలి. ఉన్నత పదవిని ఎలా పొందాలి? అది బాబా అర్థం చేయించారు. కావున బాబాను అనుసరించండి. ఏ విధంగా బాబా సర్వస్వాన్ని బాబాకు అప్పచెప్పేశారో, వారు ఏ విధంగా అంతా ఇచ్చేశారో చూడండి. సాధారణంగా ఉంటూ చాలా నిరుపేదలుగానూ లేరు, చాలా షావుకార్లుగానూ లేరు. మీ అన్నపానాదులు మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి. అవి చాలా ఉన్నతంగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. బాబానే అన్ని శిక్షణలను ఇస్తారు. వీరు కూడా చూసేందుకు సాధారణంగానే ఉన్నారు కదా. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చూపించండి అని మిమ్మల్ని అంటారు. అరే, ఆత్మ బిందువు దానిని ఎలా చూడగలరు? దీనిని తెలుసుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం ఈ కళ్ళ ద్వారా జరగదు. భగవంతుడు చదివిస్తారు అని మీరంటారు. కావున తప్పకుండా ఎవరో శరీరధారి ఉంటారు కదా. లేకపోతే నిరాకారుడు ఎలా చదివిస్తారు? మనుషులకు ఏమీ తెలియదు. మీరు కూడా ఆత్మనే కదా. మీరు శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. ఆత్మే శరీరం ద్వారా మాట్లాడుతుంది. కావున ఇది ఆత్మ ఉవాచ. కాని ఆత్మ ఉవాచ అన్నది శోభించదు. ఆత్మ వాణి నుండి అతీతంగా వానప్రస్థంగా ఉంటుంది. ఉవాచ అన్నది శరీరం ద్వారానే చేస్తుంది. వాణి నుండి అతీతంగా కేవలం ఆత్మనే ఉంటుంది. వాణిలోకి రావాలి అంటే శరీరం తప్పకుండా కావాలి. బాబా కూడా జ్ఞాన సాగరుడే. కావున వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీర ఆధారాన్ని తీసుకుంటారు కదా, దానిని రథము అని అంటారు. లేకపోతే వారు ఎలా వినిపిస్తారు? బాబా పతితం నుండి పావనంగా తయారు చేసేందుకు శిక్షణను ఇస్తారు. ఇందులో ప్రేరణ విషయమేమీ లేదు. ఇది జ్ఞాన విషయం. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరంలోకి వస్తారు? తప్పకుండా మనిషి శరీరంలోకే వస్తారు కదా. ఏ మనుషులలోకి వస్తారు? ఇది కేవలం మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. రచయిత స్వయం కూర్చొని తమ పరిచయాన్ని ఇస్తారు. తాను ఏ విధంగా మరియు ఏ రథంలోకి వస్తారో తెలియచేస్తారు. బాబా రథం ఏదో పిల్లలకు తెలుసు. చాలా మంది మనుషులు తిక్కమక్క పడి ఉన్నారు. ఏ రథాలను తయారు చేస్తారో చూడండి. జంతువుల రథాన్ని కూడా తయారు చేస్తారు. జంతువులు మొదలైన వాటిలోకి అయితే వారు రారు. నేను ఏ మానవుడిలోకి వస్తాను అన్నది అర్థం చేసుకోలేరు. భారతదేశంలోకి రావలసి ఉంటుంది. భారతదేశంలో కూడా ఎవరి తనువులోకి రాను? ప్రెసిడెంటు లేక సాధువులు మహాత్మల రథంలోకి వస్తారా? పవిత్ర రథంలోకి రావాలి అన్నది కూడా లేదు. అసలు ఈ రాజ్యమే రావణ రాజ్యం. దూరదేశ నివాసి అన్న గాయనం కూడా ఉంది. భారతదేశం అవినాశీ ఖండము అన్నది కూడా పిల్లలకు తెలుసు. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అవినాశీ బాబా అవినాశీ భారత ఖండంలోకే వస్తారు. వారు ఏ తనువులోకొస్తారో స్వయంగా వారే తెలియచేస్తారు. దానిని ఇంకా ఎవరూ తెలుసుకోలేరు. వారు ఏ సాధువు మహాత్మలలోకి కూడా రారు అని మీకు తెలుసు. వారు నివృత్తి మార్గపు హఠయోగులు. ఇక మిగిలింది భక్తులైన భారతవాసులు. ఇప్పుడు ఇక భక్తులలో కూడా ఏ భక్తులలోకి వస్తారు? పాత భక్తుడెవరైతే చాలా భక్తిని చేశారో అతను కావాలి. భక్తి ఫలితాన్ని ఇవ్వటానికి భగవంతుడు రావలసి ఉంటుంది. భారతదేశంలో భక్తులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇతడు చాలా గొప్ప భక్తుడు. ఇతనిలోకి రావాలి అని అంటారు. అలాగైతే ఎంతో మంది భక్తులుంటారు. రేపు కూడా ఎవరికైనా వైరాగ్యం కలిగితే వారు భక్తులుగా అయిపోతారు. వారు కేవలం ఈ జన్మకు భక్తులవుతారు కదా. కాని వారిలోకి నేను రాను. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో అతనిలోకే నేనొస్తాను. ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమయ్యింది. ఈ లెక్కను ఎవరు అర్థం చేసుకోలేరు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారో అతనిలోకే నేనొస్తాను. ఎవరైతే నెంబర్ వన్ పూజ్యునిగా ఉన్నాడో అతడే మళ్లీ నెంబర్ వన్ పూజారిగా కూడా అవుతాడు. ఈ రథమే మొదటి నెంబర్లోకి వెళతారు అని వారు స్వయం అంటారు. మళ్లీ ఇతడే 84 జన్మలని తీసుకుంటాడు. నేను ఇతని అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. ఇతడే మళ్లీ నెంబర్ వన్ రాజుగా అవ్వాలి. తాను చాలా భక్తిని చేసేవాడు. భక్తి ఫలితం కూడా ఇతడికే లభించాలి. చూడండి, ఇతడు నాపై ఏ విధంగా బలిహారం అయ్యాడో అని బాబా చూపిస్తారు. ఇతడు తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఇంత లెక్కలేనంత మంది పిల్లలకు నేర్పించేందుకు ధనం కూడా కావాలి కదా. ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించారు. ఖుద ఇతడిలో కూర్చొని రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దీనిని చదువు అని కూడా అంటారు. జ్ఞాన సాగరుడైన రుద్రుడగు శివ్ బాబా జ్ఞానాన్నిచ్చేందుకు ఈ యజ్ఞాన్ని రచించారు. ఈ పదాలు ఖచ్చితమైనవి. ఇది రాజ్యాన్ని స్వరాజ్యాన్ని పొందేందుకు చేసిన యజ్ఞం. దీనిని యజ్ఞము అని ఎందుకంటారు? యజ్ఞంలో అయితే వారు ఆహుతులు మొదలైనవి ఎన్నో వేస్తారు. మీరు చదువుకుంటున్నారు, ఆహుతులను ఏం వేస్తారు? మేము చదువుకొని చురుకైన వారిగా అయిపోతాము ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది అని మీకు తెలుసు. యజ్ఞంలో చివరి సమయంలో ఏ సామగ్రి అయితే ఉంటుందో దానినంతటినీ అందులో వేసేస్తారు. ఇప్పుడు మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. బాబా చాలా సాధారణమైన వారు, వారిని గురించి మనుష్యులకేం తెలుసు? ఆ గొప్ప గొప్ప వ్యక్తులకు ఎంతో గొప్ప మహిమ ఉంటుంది. బాబా చాలా సాధారణంగా కూర్చొని ఉన్నారు, అది మనుష్యులకు ఎలా తెలుస్తుంది? ఈ దాదా రత్నాల వ్యాపారి, శక్తి అయితే ఏమీ కనిపించదు కదా. కేవలం ఇతడిలో ఏదో శక్తి ఉంది అని అనేస్తారు. అంతే, వీరిలో సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారు అన్నది అర్థం చేసుకోలేరు. వీరిలో శక్తి ఉంది, ఆ శక్తి కూడా ఎక్కడ నుండి వచ్చింది? బాబా ప్రవేశించారు కదా, వారు తమ ఖజానాను ఇలా ఇచ్చేయ్యరు కదా. మీరు యోగశక్తి ద్వారా తీసుకుంటారు. వారు సర్వశక్తివంతమైన వారు, వారి శక్తి ఎక్కడకు వెళ్ళిపోదు. పరమాత్మను సర్వశక్తివంతుడు అని ఎందుకు అంటారు అన్నది కూడా ఎవరూ తెలుసుకోలేరు. బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో అతడిలో పూర్తి తుప్పు పట్టి ఉంది. పాత దేహంలోకి, పాత శరీరంలోకి అతడి అనేక జన్మల అంతిమంలో నేనొస్తాను. తుప్పు ఏదైతే పట్టి ఉన్నదో దానిని ఇంకా ఎవరూ తొలగించలేరు. ఆ తుప్పును వదిలించేవారు ఒక్క సద్గురువే. తాను సదా పావనుడు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. వీటన్నింటినీ బుద్ధిలో కూర్చోపెట్టుకునేందుకు కూడా సమయం కావాలి. పిల్లలైన మీకు బాబా అంతటినీ విల్లుగా ఇచ్చేస్తారు. బాబా జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు. తమ సర్వస్వాన్ని పిల్లలకు అర్పించేస్తారు. వారు పాత ప్రపంచంలోకి వస్తారు. ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారో మళ్లీ గవ్వతుల్యంగా అయిపోయారో అతనిలోకే ప్రవేశిస్తారు. వారు ఈ సమయంలో కోటీశ్వర్లుగా ఉన్నా కాని అలా అల్పకాలికంగానే ఉంటారు. అందరిది అంతమైపోతుంది. మీరే ఎంతో విలువైన వారిగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, అలాగే ఇతడు కూడా విద్యార్థియే. ఇతడు కూడా అనేక జన్మల అంతిమంలో ఉన్నాడు. తుప్పు పట్టి ఉంది. ఎవరైతే బాగా చదువుతారో వారిలోనే తుప్పు పట్టి ఉంది. అతనే అందరికన్నా పతితునిగా అవుతాడు. అతడే మళ్లీ పావనంగా అవ్వాలి. ఈ డ్రామా రచింపబడి ఉంది. బాబా అయితే యథార్థమైన విషయాన్ని తెలియచేస్తారు. బాబా సత్యమైన వారు, వారెప్పుడూ తప్పు చెప్పరు. ఈ విషయాలు మనుష్యులు అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు లేకుండా మనుష్యులకు ఇవి ఎలా తెలుస్తాయి? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు బాబాను పూర్తిగా అనుసరించాలి. అంతటిని బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. పూర్తిగా బలిహారమవ్వాలి. అన్నపానాదులు ఉండటం, ధరించటం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి. చాలా ఉన్నతంగా లేక చాలా కనిష్టంగా ఉంచుకోకూడదు. రెండో పాయింట్, బాబా ఏ సుఖశాంతులను జ్ఞాన ఖజానాను విల్ చేశారో దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. వరదానం పవిత్రత గుహ్యతను తెలుసుకొని సుఖము శాంతి సంపన్నులుగా అయ్యే మహా ఆత్మభవ. పవిత్రత శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇప్పటి నుండే పవిత్రంగా అనగా పూజ్య దేవ ఆత్మలుగా అవ్వండి. అంతిమంలో అయిపోతాములే అని కాదు, చాలా కాలం నుండి జమా చేసుకున్న ఈ శక్తి అంతిమంలో పనికొస్తుంది. పవిత్రంగా అవ్వటము అన్నది సామాన్య విషయమేమీ కాదు. బ్రహ్మచారిగా ఉంటారు, పవిత్రంగా అయిపోతారు, కాని పవిత్రత జనని. సంకల్పం ద్వారా కాని, వృత్తి ద్వారా కాని, వాయుమండలం ద్వారా, వాణి ద్వారా, సంపర్కం ద్వారా సుఖశాంతులకు జననిగా అవ్వటం వీరినే మహానాత్మలు అని అంటారు. శ్లోగన్, ఉన్నత స్థితిలో స్థితులై సర్వ ఆత్మలకు దయాదృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాపింపచెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఏ విధంగా సైన్స్ యొక్క యంత్రాలు వేడి మరియు చల్లదనం యొక్క వాతావరణాన్ని తయారు చేస్తాయో అదేవిధంగా మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలైన మీరు తమ సైలెన్స్ అనగా స్మృతి యొక్క శక్తితో తమ తపన యొక్క స్థితి ద్వారా ఏ వాయుమండలాన్ని మరియు ఏ వైబ్రేషన్లను వ్యాపింపచెయ్యాలి అనుకుంటారో దానిని వ్యాపింపచెయ్యగలరు. దీనికోసం అభ్యాసం చెయ్యండి. తమ నిజ స్వధర్మంలో స్థితులై సుఖము శాంతి మరియు శక్తి యొక్క వాతావరణాన్ని తయారు చెయ్యండి. ఆ వాతావరణంలో ఏ ఆత్మ వచ్చినా కాని ఇక్కడ చాలా సుఖము శాంతి మరియు శక్తి లభిస్తుంది అని అనుభవం చెయ్యాలి.
ఓం శాంతి. శివశక్తి సరస్వతి మా మమ్మ యొక్క విశేషత, మమ్మ యొక్క ధారణ చాలా ఉన్నతంగా ఉన్నది. మమ్మ చాలా తక్కువగా మాట్లాడేటువంటి వారు. కేవలం క్లాస్ సమయంలో లేక ఎవరితోనైనా వ్యక్తిగతంగా కలుస్తున్న సమయంలోనే మేము వారి యొక్క శబ్దాన్ని అంటే మాట్లాడడాన్ని వినేటువంటి వారిని. పరమాత్మ యొక్క జ్ఞాపకంలో లవలీనమై ఉండటము వారికి ఒక స్వాభావిక స్థితిగా ఉన్నది. వారి నుండి వస్తున్నటువంటి ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో అవి తనవారు అనే అనుభవాన్ని చేయించేటువంటివి. అవి చాలా సుఖదాయిగా ఉన్నాయి. వారి యొక్క ప్రతి శబ్దంలో జ్ఞానమిమిడి ఉన్నది. వారి రోమరోమంలో జ్ఞానమిమిడి ఉన్నది అని కూడా చెప్పొచ్చు. వారిని చూడడంతోనే పరమాత్మ యొక్క జ్ఞాపకంలో మన మనస్సు నిమగ్నమైపోతుంది. జ్ఞాపకం చేసే శ్రమ ఉండదు. పరమాత్మ పిత యొక్క జ్ఞాపకం సహజంగా వస్తుంది. ఓం శాంతి.